శాంతి. మధుబనిలో భగవాన్ భాయ్ సేవ యొక్క మహత్వం యొక్క విశిష్టత గురించి తెలియచేశారు. ఆ యొక్క క్లాస్ ఇప్పుడు మనం విందాము. బ్రాహ్మణ జీవితంలో సేవకు చాలా మహత్వం ఉన్నది. ఇది మన యొక్క విశ్వవిద్యాలయం ఉన్నది. ప్రపంచంలో కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ లో పాస్ అవుతే డిగ్రీ ప్రాప్తిస్తుంది, జాబ్ లభిస్తుంది. అలాగే మన యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో కూడా డిగ్రీ పొందటము అంటే దేవతలుగా తయారు కావటం. అంటే మన యొక్క విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం దేవతలుగా తయారు కావటం. మరి దేవతలుగా అవ్వాలి అంటే నాలుగు విషయాలపైన అటెన్షన్ ఇవ్వాలి: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. మరి ఈ నాలుగు సబ్జెక్ట్స్ లో మనం పాస్ అవ్వాలి, అప్పుడే డిగ్రీ లభిస్తుంది, అంటే ఉన్నత పదవి లభిస్తుంది. మరి ఈ సబ్జెక్ట్స్ లో కూడా విశేషంగా మహత్వం యోగానికి ఉన్నది. జ్ఞానానికి మహత్వం ఉన్నది, కానీ ఎక్కువగా యోగానికి విశిష్టత ఉన్నది. అలాగని కేవలం యోగం చేస్తే దేవతలుగా అవుతారని కాదు. ఏదైనా విషయం వస్తే మనం యోగంలో కూర్చుంటే ఆ విషయం సమాప్తం అవుతుందని కాదు. సేవ కూడా చాలా మహత్వం ఉన్నది. సేవ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా గొప్పది. ఒకవేళ మనం బ్రాహ్మణులుగా అయ్యి సేవయే చేయకపోతే అప్పుడు దేవతలుగా ఎలా తయారవుతాము? అందుకనే సేవకి చాలా విశిష్టత ఉన్నది. ట్రైనింగ్స్ లో కూడా చూడండి, థియరీ 1 అవర్ చెప్తారు, తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒకవేళ ప్రాక్టికల్స్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో కూడా జ్ఞానం 1 గంట సమయం, యోగమైతే అన్ని వేళల నడుస్తూ తిరుగుతూ చేసేటువంటిది. కానీ ప్రాక్టికల్ గా చూపించేటువంటి సబ్జెక్ట్ సేవ యొక్క సబ్జెక్ట్. అందుకే బాబా అంటారు, సేవ మీరు 8 గంటలు చెయ్యండి. సేవ అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్. కేవలం థియరీ జ్ఞానం 1 గంట వింటాము, కానీ యోగం కూడా చేస్తూ ఉంటాము, ధారణలో కూడా తీసుకొస్తాము. ఇవన్నీ దేని మాధ్యమంలో వస్తాయి అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్ అయిన సేవ ద్వారా. సేవ ద్వారానే ఈ 3 సబ్జెక్ట్స్ లో కూడా మనం ఎంతవరకు ముందుకు వెళ్ళాము అనేది తెలుస్తుంది. మన దగ్గర ఎంత ధారణ ఉన్నది, ఎంత యోగ అనుభూతి అవుతుంది, ఎంత జ్ఞానం ఉన్నది అనేది సేవ ద్వారానే తెలియబడుతుంది. ఒకవేళ మనం సేవే చేయకపోతే దాని యొక్క అర్థము, మనకి జ్ఞానం అర్థం కాలేదు, యోగమే అనుభూతి చేసుకోలేదు, ధారణ కూడా చెయ్యలేదు అని అర్థం. అందుకనే బాబా అంటారు, అందరికీ సందేశాన్ని ఇవ్వండి అని. ఒకవేళ మనం సందేశం ఇవ్వకపోతే జ్ఞానం అర్థమైన వారు ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు. అందుకనే సేవకి చాలా మహత్వం ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ సబ్జెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ సేవ. మరి ఈ సేవకి మనకు కావాల్సినది జ్ఞానము, యోగము, ధారణ. కాబట్టి సేవ యొక్క సబ్జెక్టులో కూడా మనం తప్పకుండా పాస్ అవ్వాలి. ప్రాక్టికల్లో పాస్ అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. పాస్ అవ్వాలి. మరి ప్రాక్టికల్లో ఎక్కువ మార్క్స్ పొందితే చాలా ఉన్నత పదవి లభిస్తుంది. థియరీ కంటే ప్రాక్టికల్స్ లో మార్క్స్ తొందరగా ఎక్కువ మార్కులు పొందటం చాలా సహజము. అలాంటి వారు ఎక్కువ మార్కులు పొందగలుగుతారు. అందుకనే సేవకి చాలా మహత్వం ఉన్నది. ఒకవేళ మనం సేవ చేస్తూ ఉన్నాము, కానీ సేవ యొక్క మహత్వాన్ని తెలుసుకొని చేస్తే చాలా ప్రాప్తి పొందుతాం. ఎందుకంటే సేవతో ఉన్నత పదవి లభిస్తుంది. సేవ ద్వారా మనం పెద్దవారి సంపర్కంలోకి వస్తాము. ఒకవేళ సేవాక్షేత్రంలో మనం వచ్చినట్లయితే మనం ఎంత ధారణ చేస్తున్నాము, మనలో ఎన్ని గుణాలున్నాయి, మనలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఇవన్నీ సంఘటనలో సేవాక్షేత్రంలో కనపడతాయి. కాబట్టి సేవకి చాలా మహత్వం అనేది ఉన్నది. ఎంత మనం సేవ చేస్తూ ఉంటామో అంత వ్యర్థంతో రక్షింపబడతాము. కావున సేవ ద్వారా మనకి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు అంటే ఎంత సేవ చేస్తామో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలతో మనకి యోగం కూడా చాలా బాగా కుదురుతూ ఉంటుంది. మనం సేవ ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు మనకి పరమానందానికి వెళ్ళటానికి విమానంలాగా పనిచేస్తుంది. ఇది మనకి విమానంలాగా పరమానందానికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఆశీర్వాదాలే సంపాదించకపోతే, విమానమే లభించకపోతే మనం పరమానందానికి ఎలా వెళ్ళగలుగుతాము? కాబట్టి ఎంత సేవ చేస్తామో, ఎంత బిజీగా ఉంటామో అంత మాయ మీతో యుద్ధం జరగనివ్వదు. అదే సేవ చేయకపోతే మాయ యొక్క యుద్ధం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. ఇదే సేవతో లాభం. కాబట్టి మనం సేవలో ఎంత బిజీగా ఉంటామో అంత బాబా మనలో ఎన్నో గుణాలు, విశేషతలు, శక్తులు, కళలు అన్నీ నింపుతూ ఉంటారు. అందుకనే సేవ మనకి జీవితానికి ఎక్కే కళ లాంటిది. మనలో ఆ కళ లేకపోవచ్చు, కానీ బాబా సేవ చెయ్యాలి అనే ఉమ్మంగ ఉత్సాహం మనలో ఉన్నట్లయితే బాబా తప్పకుండా ఆ శక్తులు, గుణాలు మనకి ఇస్తారు. ఇది సేవ యొక్క రెండో లాభం కూడా. ఇంకా సేవ చేయటం వలన మనం ఉన్నత ప్రాప్తిని పొందుతాము, మరియు భాగ్యం కూడా తయారవుతుంది. ఎందుకంటే సంఘమేగంలో ఎవరు ఎంత చేసుకుంటారో అంత భాగ్యం పొందుతారు. మరి సేవే చేయకపోతే భాగ్యం ఎలా పొందుతాము? మరి సేవ చేస్తేనే భాగ్యం తయారవుతుంది. కాబట్టి సేవ చేయాలి. కానీ ఎలా సేవ చేయాలి అంటే మనసు పూర్తిగా సేవ చేయాలి. సేవ సంతోషంతో చేయాలి. బ్రాహ్మణ జీవితంలో సేవకు కూడా మనం మహత్వాన్ని ఇవ్వాలి. ఈ సేవతో మనకి సంతోషం కూడా లభిస్తుంది. ఆంతరికమైన ఆనందం కలుగుతుంది. సేవ కూడా రకరకాలు ఉంటాయి. కొంతమంది కర్మణ సేవ చేస్తూ ఉంటారు, రెండవది మనసా సేవ ఉన్నది, వాచా సేవ ఉన్నది, ధన సేవ ఉన్నది. ఇలా రకరకాల సేవలు మన బ్రాహ్మణ జీవితంలో ఉన్నది. జ్ఞానాన్ని అందరికి ఇవ్వటం అంటే వాచా సేవ మరియు మనసా సేవ. ఇలా రకరకాల సేవలు మన బ్రాహ్మణ జీవితంలో చెయ్యవచ్చు. కేవలం కర్మణ సేవ చేయాలనే కాదు, మిగతా సేవలు కూడా చేయటంతో మనం మన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఎవరు కూడా ఫిర్యాదు చెప్పక్కర్లేదు నాకు సేవ లేదు అనేసి. సేవ కూడా రకరకాలుగా ఉన్నాయి. కర్మణ సేవ ఉన్నది. కర్మణ సేవ చేసేటప్పుడు మనలో ఉన్న విశేషతలు, గుణాలు ఇవన్నీ బయటపడతాయి. చూడండి, మధుబనిలో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సెంటర్లో కూడా పెద్ద పెద్ద సెంటర్లు రకరకాల సేవలు ఉంటాయి. కర్మణ సేవకి చాలా అవసరం ఉంటుంది. చాలా మంది వాచా సేవ చేయటానికి ఇష్టపడతారు, కానీ కర్మణ సేవ పైన అభిరుచి ఉంచుకోరు, దూరమైపోతూ ఉంటారు. కానీ కర్మణ సేవతో మనం దేహాభిమానాన్ని తొలగించుకోవచ్చు. కాబట్టి కర్మణ సేవ పట్ల అభిరుచి ఉండాలి. మమ్మ బాబా కూడా కర్మణ సేవ చేశారు. కాబట్టి మనం కూడా కర్మణ సేవ పట్ల అభిరుచి ఉంచుకుంటూ ఉండాలి. ఎంత మనం కర్మణ సేవ చేస్తూ ఉంటామో అంత, అంటే మొదట్లో చూడండి, యజ్ఞం ఆరంభంలో కూడా బాబా దాదీలందరితో కూడా అన్ని రకాల కర్మణ సేవ, సైకిల్ రిపేరింగ్ చేయటం, బట్టలు ఉతకటము, బట్టలు కొట్టటము, అన్ని రకాల కర్మణ సేవ చేయించారు. ఎందుకంటే ఎంత మనం కర్మణ సేవ చేస్తామో అంత మన దేహాభిమానం తొలగిపోతుంది. నాకు ఈ పొజిషన్ ఉన్నది, నేనంత గొప్పవాణ్ణి అనే అభిమానం తొలగిపోతుంది. అంటే కర్మణ సేవతో దేహాభిమానం తొలగిపోతుంది. కాబట్టి కర్మణ సేవలో ఎముకెముక మనం స్వాహ చెయ్యాలి. అప్పుడే దేహాభిమానం అనేది తొలగిపోతుంది. కర్మణ సేవతో దేహాభిమానం అనేది తొలగించుకోవచ్చు. అందుకనే కర్మణ సేవ పైన కూడా మనం శ్రద్ధ వహించాలి. కానీ కర్మణ సేవ ఎలా చేయాలి అంటే హృదయపూర్వకంగా సేవ చేయాలి. ఎవరైతే పూర్తిగా కర్మణ సేవ చేస్తారో వాళ్ళకి ఎంతో ప్రాప్తి ఉంటుంది. మాకు ఛాన్స్ ఇస్తేనే మేము చేస్తామని అనుకోకండి, మనకి మనం ఆఫర్ చేయాలి. మనకి మనం కర్మణ సేవ చేయటానికి ముందుకు రావాలి. అప్పుడు మనకి కాంచన కాయ నిరోగి శరీరం అనేది మరుసటి జన్మలో లభిస్తుంది. ఎంత కర్మణ సేవ చేస్తామో అంత మనం నిరోగిగా కాగలుగుతాము. వికర్మలు అనేవి వినాశనం అవుతాయి, ఎందుకంటే అనేక జన్మల వికర్మలు ఈ కర్మణ సేవతోనే తొలగిపోతుంది. ఇది మనకి చాలా మంచి అవకాశం కాబట్టి మనకి మనమే ఆఫర్ చేయాలి. వీరు మాకు చెప్పటం లేదు అందుకే మేము చేయటం లేదు అని అనుకోకండి. వారు చెప్పినా చెప్పకపోయినా మనమైతే ఆఫర్ చేయాలి, మేము ఈ సేవ చేస్తాము అని. అంటే కర్మణ సేవ చేయటం వలన పెద్దవారి యొక్క సంపర్కంలోకి వస్తాము, వారి నుండి ఎన్నో శిక్షణలు నేర్చుకునేవి ఉంటాయి. స్థూలంగా కూడా కర్మణ సేవ మనకి ఎంతో లాభాన్ని కలిగింప చేస్తూ ఉంటది. సూక్ష్మ రూపంలో కూడా మనకి ఆనందము అతీంద్రియ సుఖాన్ని ఈ కర్మణ సేవతో పొందవచ్చు. రెండవది ధన సేవ. ధనంతో కూడా సేవ చేయాలి. ఇది ఎంత గొప్ప పెద్ద యజ్ఞం ఉన్నది. ఇక్కడ మనం ఎంత ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటామో అంత మనం ధనవంతులుగా అవుతాము. బాబావారిగా అయ్యాము అంటే మనకు అన్నీ లభించినట్టే. ఇక్కడ మనం ఎంత చేసుకుంటామో అక్కడ మనకి బాబా అంతా ఇస్తూ ఉంటారు, అన్ని రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏమీ చేయకపోతే బాబా ఆయన ఏమి ఇస్తారు? కాబట్టి మనం ఎంత చేస్తాము దానికి మహత్వం ఉన్నది. కానీ దేనికి ఎక్కువ మహత్వం ఉన్నది అంటే ఏ భావనతో చేస్తామో దానికి మహత్వం ఉన్నది. ధన సేవ చేస్తారు. మేము అక్కయ్యకి సోఫా తీసుకురావడానికి డబ్బులు ఇచ్చాము, మరి ఆ డబ్బులతో ఆమె ఏం చేసింది, సోఫా లేదు అని అక్కయ్యల గురించి ఆలోచన నడుస్తూ ఉంటది. కానీ మీరు బాబా ఇంటికి ఇచ్చారు, ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళా మీకు సంకల్పాలు నడపవద్దు. ఒకవేళ ఇచ్చిన తర్వాత సంకల్పాలు నడిచినాయనుకోండి, ఏమో మేము ఇచ్చింది వాళ్ళు ఉపయోగిస్తున్నారో లేక ఇంకేం చేస్తున్నారో అని ఆలోచిస్తే ప్రాప్తి ఉండదు. అందుకే అంటారు గుప్తదానం మహాపుణ్యము అని. కాబట్టి కర్మణ సేవ చేయాలి, ధన సేవ చేయాలి, అది కూడా గుప్తంగా చేయాలి. ఎవరెంత చేస్తారో అంత పొందుతారు. కాబట్టి మనం చూడండి, కన్యాదానం కూడా చేస్తూ ఉంటారు. కన్యాదానం చేసిన తర్వాత ఎంతో ప్రాప్తి ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి వివాహమైనది, ఒక సేట్ గారి కోడలుగా అయినది. కానీ ఆ సేట్ చాలా పిసినారి, ఎవరికి కూడా ఒక పైసా కూడా దానం చేసేవాడు కాదు. చాలా పెద్ద ఇల్లు ఉన్నది, మంచి ఫర్నిచర్ ఉన్నది, అంతా బాగున్నది. ఒకసారి ఆ ఇంటి అరుగు మీద ఒక భికారి అడుక్కుంటూ ఉన్నాడనమాట. ఈ ఇంట్లో అందరూ కూడా సుఖంగా, మామగారు, అత్తగారు, భర్త అందరూ ఉన్నారు. కానీ ఈ కోడలు మాత్రం తన పని తను చేసుకుంటూ ఉండేది. ఆ భికారి అడిగినప్పుడు, భిక్షం అడిగినప్పుడు, నేనే సద్దన్నం తింటున్నాను, నీకేం భిక్షమేస్తాను అని అన్నది. అప్పుడు అది ఆ మాటలు విన్నటువంటి మామగారికి చాలా కోపం వచ్చినది. నువ్వేంటి ఇక్కడ ఇంత పెద్ద సేటుని నీ మామగారి గౌరవాన్ని పోగొడుతున్నావు, నీకు ఏనాడు సద్దన్నం పెట్టామేంటి, నువ్వు అలా అన్నావేంటి అని అడుగుతారు. అప్పుడు ఆ కోడలు సమాధానం ఇలాగే చెప్తుందనమాట, నేను ఇప్పటివరకు ఏదైతే తింటున్నానో అది గత జన్మలో చేసుకున్న ఫలితము, నేను మీ ఇంటి కోడలుగా అయ్యాను. మరి ఇప్పుడు కోడలుగా అయిన తర్వాత ఇప్పుడు నేనేమీ దానం చేయకపోతే నెక్స్ట్ జన్మలో నాకేం ప్రాప్తి ఉంటుంది? సద్దన్నం తిన్నట్టే కదా, అంటే తక్కువ పదవి లభిస్తుంది కదా. అందుకనే నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం యొక్క ఫలితం ఈ జన్మలో మీ ఇంటి కోడలుగా అయ్యాను. కానీ ఇప్పుడు నేను దానం చేయకపోతే నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం అంతా తినేస్తూ ఉంటే నెక్స్ట్ జన్మకి నాకేమి ఉంటుంది? అందుకనే నేను అన్నాను, నేనే ఆకలితో ఉన్నాను, నీకేం భిక్షాటన చేయగలను అని. ఈ మాటలు వినగానే ఆ యొక్క మా అమ్మగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. సరే, కోడలు చెప్పినట్టే విన్నామని దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు దాన ధర్మాలు చేసే అలవాటు అయిపోయింది. మనసు అప్పుడు ఆ సేఠ్జీకి మనసులో ఆలోచన కలిగింది, నేను శనగలు దానం చేస్తే నాకు ఇంకా ఎక్కువ ప్రాప్తి లభిస్తుంది అని అనుకున్నాడు. అలాగే మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనమైతే ఆకలితో చనిపోవటం లేదు కదా, ఆకలితో నిద్రపోవటం లేదు కదా. మనకి బాబా యొక్క పాలన ఎంత లభిస్తున్నది, జ్ఞానమిక మురళీ పాయింట్స్ ఎంత ప్రాప్తిస్తున్నది, ఇవన్నీ ఏంటి? పూర్వజన్మలో మనం చేసుకున్న ఫలితం. 63 జన్మలు మనం ఎంతో భక్తి చేశాం, ఉపవాసాలు, తీర్థయాత్రలు, భక్తి చాలా చేస్తూ వచ్చాం. ఆ యొక్క ఫలితమే ఈ జన్మలో మనకి జ్ఞానం యొక్క పాలన లభిస్తుంది. మరి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా మనం దాన ధర్మాలు చేయకపోతే నెక్స్ట్ జన్మకి ఏం లభిస్తుంది? ఏమీ ఉండదు. అందుకనే ఆకలితో మనం నిద్రపోకూడదు అని అంటారు. ఇక్కడ మనం ఎంత చేసుకుంటామో అంతనే లభిస్తూ ఉంటది. చాలా మంది అంటూ ఉంటారు, మేము సేవలు ఎంత ఖర్చు పెట్టాము అని. సేవలు మీరు ఖర్చు పెట్టలేదు. బాబా సేవలో ఉపయోగించటం అంటే ఈశ్వరీయ బ్యాంకులో జమ చేసుకోవటం, ఖర్చు పెట్టటం అని అన్నారు. బ్యాంకులో జమ చేసుకున్నామని అంటారు. తప్పకుండా జమ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు మీ జమని సంపాదన జమ చేసుకోవాలి. అందుకనే దాది అంటూ ఉంటారు, మీ సంపాదన 4 భాగాలుగా విభజించండి. ఒక భాగము మీ భవిష్యత్తు కోసం బ్యాలెన్స్ వేసుకోండి, 2వది వర్తమానానికి ఉపయోగించండి, 3వది మధుబనికి ఉపయోగించండి, 4వది సెంటర్కి ఉపయోగించండి. ఎందుకంటే లౌకికం వాళ్ళు కూడా అనకూడదు, వీళ్ళన్ని వాళ్ళకి ఇచ్చేశారు అనే ఫిర్యాదు కూడా రాకూడదు. అందుకనే బ్యాలెన్స్గా ఉండాలి. ధనం కూడా మనం బ్యాలెన్స్తో సేవ చెయ్యాలి. దీంతో ధన సేవ కూడా జరుగుతూ ఉండటం వలన మనకి ప్రాప్తి ఉంటుంది. అదే ధన సేవ చేసే సమయంలో మనకి స్వార్థం ఉన్నట్లయితే క్వాలిటీ ఉండదు. అందుకనే ధన సేవ చేసేటప్పుడు కూడా యజ్ఞంలో అది ఉపయోగపడదు ఒక్కొక్కసారి. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఆశించి చేస్తూ ఉన్నారు. అందుకనే అంటారు కదా, జైసాన్ను వైసామన్నని, ఎలాంటి ఆహారమో అలాంటి మనసు. అందుకనే మనం భండారీలో ఏదైతే భోజనం తయారు చేస్తున్నామో అది విశేషంగా ఎవరి యొక్క సంపాదన, బ్రాహ్మణ ఆత్మల యొక్క సంపాదన ద్వారానే చేయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము అక్కయ్యలకి ఇచ్చాము, మరి వాళ్ళు ఏం చేశారు ఏంటా అనే ఆలోచన నడుస్తూ ఉంటే వాటితో తయారు చేసినటువంటి భోజనం అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అందుకనే భండారి యొక్క భోజనము బ్రాహ్మణ ఆత్మలు నిస్వార్థంతో సేవ చేసేటువంటి ధన సేవతోనే నడుస్తూ ఉంటది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా యొక్క సేవని చేయటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క మెతుకు పైన పేరు రాసి ఉంటుంది. కాబట్టి మనం ఎంత పాలన పొందుతున్నామో అంత యజ్ఞానికి తప్పకుండా రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం నడుస్తుంది. అందుకని యజ్ఞం యొక్క సేవ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, దాది సమర్పితమైన వారందరితో ఢిల్లీలో మాట్లాడారు. మనం ఏ సేవ చేసినా హృదయపూర్వకంగా సేవ చేయండి, పొదుపుగా సేవ చేయండి, ఇది మనకి జమ అవుతుంది. ఎందుకంటే సమర్పితమైనటువంటి వారి దగ్గర ధనం ఉండదు. అందుకే వాళ్ళు ఎంత పొదుపుగా యజ్ఞం యొక్క సేవ చేస్తే అంత జమ అవుతూ ఉంటుంది. తర్వాత కర్మణ సేవ, ధన సేవ, 3వది వాచా సేవ, అంటే జ్ఞానాన్ని దానం చెయ్యటం. మనం జ్ఞానం దానం చేసే సేవ కూడా చాలా గొప్పది. ఎంత మనం జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటామో అంత మనకి మనన చింతన నడుస్తూ ఉంటుంది, వ్యర్థం నుండి రక్షింపబడతాము. ఒకవేళ మనం జ్ఞానం సేవ చేయలేదు అనుకోండి, మనకి మనన చింతన అనేది జరగదు, వ్యర్థం ఉంటూ ఉంటుంది. అందుకనే బాబా అంటారు, మీరు ఇతరులేక మూడవ నేత్రాన్ని కూడా తెరవండి, ఇతరులకు కూడా సందేశాన్ని ఇవ్వండి, గుడ్డివారికి చేతికర్రలాగా అవ్వండి అని బాబా అంటూ ఉంటారు. ఒకవేళ మనం జ్ఞాన సేవ చెయ్యటం లేదు అంటే అర్థం మనం అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకి మనం మన చుట్టుపక్కల వాళ్ళకి మన తెలిసిన వాళ్ళకి బాబా యొక్క పరిచయం ఇవ్వటం లేదనుకోండి, అప్పుడు వారేమంటారు చివరికి, మీరు మాకెందుకు చెప్పలేదు అని అంటారు. చూడండి, ఉదాహరణకి రాజుగారి ఇంటి నుండి ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్లేవారు కాదు. అలాగే మీరు కూడా తప్పకుండా ఎవరు వచ్చినా జ్ఞానమేక దానం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే జ్ఞాన దానం చేయటం వలన ధనం పెరుగుతుంది. ఎంత మనం ఇవ్వాలని ఉత్సాహం ఉంటుందో అంత పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం దానం చేయటం వలన మనలో మననం పెంచుకునేటువంటి శక్తి కూడా లభిస్తుంది. అన్నయ్య అంటున్నారు, మొదట్లో అన్నయ్య జ్ఞానంలో వచ్చినప్పుడు ఆయన పుస్తకాలు కూడా చదివేవారు కాదు, కానీ ఆంతరికంగా బాబా ఏదైతే చెప్తారో అది సేవ చెయ్యాలనే లగన్ మాత్రం ఉండేది. ఇతరులకి ఎలా అర్థం చేయించాలని ఆలోచించేవారు. ఏదైతే విన్నానో అది ఇతరులకి వినిపిస్తూ ఉండేదని. అలా వినిపించటం వలన నాకు అన్నీ తెలుస్తూ వచ్చినాయి. ఎందుకంటే జ్ఞానం ఎంత పంచుతూ ఉంటామో అంత మనలో పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం యొక్క సంస్కారాలు తయారవుతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానం యొక్క విషయంలో ఎప్పుడు కూడా పిసినారిగా కాకూడదు. ఎంత మనం ఇతరులకు ఇస్తూ ఉంటామో అంత మనకి జ్ఞానం యొక్క చింతన నడుస్తూ ఉంటుంది. ఎంత జ్ఞానాన్ని చింతన చేస్తూ ఉంటారో అంత కొత్త కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి. దీంతో సంతోషం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకనే జ్ఞాన దానాన్ని చేసే సేవ కూడా మనం తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఎంత జ్ఞానాన్ని దానం చేస్తామో అంత స్థూలంగా ధనం లభిస్తుంది, అంత భవిష్యత్తులో మన మెహల్స్లో రత్నాలు వజ్రాలు కూడా పొదగబడి ఉంటాయి గోడల మధ్యన. మన బుద్ధి కూడా జ్ఞాన ధనంతో నిండుగా ఉంటుంది. కాబట్టి జ్ఞానానికి కూడా మనం తప్పకుండా సేవ చెయ్యాలి. అలాగే జ్ఞానం ధనము కర్మణ సేవలు నాలుగవది మనసా సేవ. మనసా సేవ కూడా అనేక ఆత్మలను మనం ఆహ్వానించవచ్చు, ఒక్క సెకండ్లో వారి దగ్గరికి చేరవచ్చు. మనసా సేవ చాలా గొప్ప సేవ. ఈ సేవతో వర్తమాన సమయం చాలా అవసరం కూడా. ఈ సేవ ఎలాంటిది అంటే అనేక ఆత్మలు దుఃఖాన్ని టెన్షన్ని దూరం చేసి సుఖాన్ని ఇవ్వవచ్చు. మీరు ఏకాగ్రతని పెంచుకుంటూ యోగంలో మనసా సేవ చేసి వైబ్రేషన్స్ని నలువైపులా వ్యాపింప చెయ్యవచ్చు. చూడండి, మహారథులను ఎవరినంటారు? జ్ఞాన ధనం యొక్క సేవతో పాటు ధనం యొక్క సేవ కూడా చేస్తూ ఉంటారు, కానీ వారిని మహారథులు అన్నారు. మహారథులను ఎవరినంటారంటే ఎవరైతే మనసా సేవ చేస్తారో వారిని మహారథి అని అంటారు. ఎందుకంటే మనసా సేవ ఇప్పుడు గుప్తంగా ఉన్నది. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అందరూ మీకోసం వెతుకుతూ ఉంటారు. మనసా సేవ చేసేటువంటి వారు ఎవరు ఉన్నారు, మా మనసును తేలికగా చేసేవారు ఎవరు అని. కాబట్టి మనసా సేవ కూడా మనం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే మన యొక్క మానసిక స్థితి చాలా శక్తివంతంగా తయారవుతుంది, మనోబలం పెరుగుతుంది, మనసులోని వ్యర్థము తొలగిపోతుంది. మనసా సేవ చేయటానికి బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అప్పుడే చెయ్యగలము. కానీ మనం నాలుగు సబ్జెక్ట్స్ తోడు తోడుగా చేసినప్పుడే తీవ్ర పురుషార్థి అని అంటారు. ఒకసారి నాలుగు రకాల సేవలు చేయాలి, ధనం సేవ, కర్మణ సేవ, మనసా సేవ మరియు వాచా సేవ కూడా చేస్తూ ఉండాలి. ఒకవేళ నాలుగు సబ్జెక్ట్స్ ఒకేసారి చేస్తే బాబా అంటారు వీరు తీవ్ర పురుషార్థులు అని. కాబట్టి మనం ఒకేసారి నాలుగు సబ్జెక్ట్స్ యొక్క సేవలు చేసి చూపించాలి, అప్పుడే తీవ్ర పురుషార్థిగా అవుతాము. లాస్ట్ సో ఫాస్ట్గా, ఫాస్ట్ నుండి ఫస్ట్గా అవుతాము. అందుకనే బ్రాహ్మణ జీవితంలో సేవ కూడా చాలా మహత్వం ఉన్నది. సేవ చేసేవారినే బాబాకి రైట్ హ్యాండ్ అని అంటారు. అలాంటి వారినే బాబా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. కేవలం వినేవారు, వినిపించకుండా ఉంటే అలాంటి వారిని తల్లిదండ్రులు ఇష్టపడతారా? తల్లిదండ్రులకి ఎలాంటి పిల్లలంటే ఇష్టము? ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఇష్టపడతారు. అదే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్న వాళ్ళని ఇష్టపడతారా? ఇష్టపడరు. అలాగే బాబా కూడా సేవ చేసే పిల్లలు అంటేనే చాలా ఇష్టము. అందుకనే మనం ఈ బ్రాహ్మణ జీవితంలో సేవ తప్పకుండా చెయ్యాలి. అప్పుడే ఉమ్మంగ ఉత్సాహము పెరుగుతుంది. బ్రాహ్మణ ఆత్మలందరూ బాబా సేవ చేసినట్లయితే బాబా యొక్క ఆశని మనం తొందరగా నెరవేర్చే వారిమే అవుతాము. రాజులుగా ఎవరవుతారు, మంత్రులుగా ఎవరవుతారు, దాసీగా ఎవరవుతారు అనేది సేవ ఆధారంగానే మనం తయారవుతాము. మురళి వింటూ ఉన్నాము, జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ కర్మణ సేవ చేయకపోతే, జ్ఞానాన్ని వినిపించకపోతే, మన ఇంద్రియాల వశంలో ఉంచుకోకపోతే భక్తిలో వెళ్తున్నాము వస్తున్నాము, ఇంద్రియాలని వశం చేసుకోలేకపోతే అలాంటి వారు దాసీగా అవుతారు. దాసీగా ఎవరవుతారు అంటే నిరుత్సాహంగా ఎవరైతే ఇతరులకి సేవ చెయ్యరో, ఇంద్రియాలు వశం చేసుకోరో వారు దాసీగా అవుతారు. ఎవరిని అలంకరించారో వారు ఇతరులని అలంకరించే వారిగా భవిష్యత్తులో అవుతారు, అంటే దాసీగా అవుతారు. మరి మనం ఇప్పుడు దాసీగా అవ్వకూడదు కదా. కాబట్టి మనం తప్పకుండా కర్మణ సేవ చేయాలి. అందరూ జ్ఞానంలో నడుస్తూ ఉంటారు, ధనంతో సేవ కూడా చేస్తున్నారు, జ్ఞానం కూడా అందరికీ వినిపిస్తూ ఉన్నారు. కానీ ఎంత తపస్య సాధన ఉండాలో, ఇంద్రియాలను వశం చేసుకునేటువంటి శక్తి లేదో అలాంటి వారు ఏమవుతారు? ఇంద్రియాలని ఆధీనమవుతారు. ఇంద్రియాలకు అధికారిగా అవ్వలేరు, కానీ రాజాగా అవ్వలేకపోతూ ఉంటారు. రాజు అంటే ఇంద్రియాలకు అధికారిగా ఉండేవారు. జ్ఞానంలో నడుస్తున్నారు, ఇంద్రియాలను వశం చేసుకుంటున్నారు, కానీ ధనం సేవ చెయ్యరు. కేవలం జ్ఞానాన్ని వినిపిస్తున్నారనుకోండి, రాజుగా అవుతారు. కానీ ఎలాంటి రాజు అంటే పేదవాడి రాజు. ఎందుకంటే ధనంతో సేవ చెయ్యలేదు, అందుకనే పేదరాజుగా అవుతాడు. కొంతమంది జ్ఞానంలో నడుస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, ధనం సేవ చేస్తూ ఉంటారు, అప్పుడు సంపన్నమైన రాజుగా అవుతారు. చెక్ చేసుకోండి, నేను పేదరాజుగా అవుతానా, సంపన్నంగా అయ్యే రాజుగా అవుతానా అనేది చెక్ చేసుకోవాలి. అందుకనే బాబా అంటారు, నలుమూలల సేవ అందించండి. మీ సంపర్కంలో ఎవరు వచ్చినా వారికి బాబాయ్ యొక్క సందేశాన్ని తప్పకుండా ఇస్తూ ఉండాలి. మరియు అందరికీ కూడా తప్పకుండా బాబా సమానంగా తయారు చేయాలి. ఒకటి, పీకేలుగా తయారు చేయటం. ఎంతైతే మనం తయారు చేస్తామో అంత మనకి ఆశీర్వాదాలు లభిస్తాయి. కాబట్టి ఈ నాలుగు సబ్జెక్ట్స్ యొక్క సేవ, కర్మణ సేవ, వాచా సేవ, ధన సేవ, మనసా సేవ, ఈ నాలుగు సబ్జెక్ట్స్ మనం చేయాలి. మనసా సేవకి మనం టైం తీయాలి, అప్పుడే మనసా సేవ చేయగలుగుతాము. ఎందుకంటే మన భక్తులు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ భక్తుల యొక్క వాళ్ళకి సేవ చేయటానికి మన స్థితిని తయారు చేసుకోవాలి. మనం దేవాలయానికి వెళ్ళి విగ్రహాల ముందు వాళ్ళు 15 నిమిషాలు భక్తులు మన ముందు నిలబడతారు. మరి ఆ భక్తులకు సకాష్ ఇవ్వండి. బాబా కూడా అంటూ ఉంటారు, మనసా సేవతో కూడా మీరు జ్ఞానాన్ని వినిపించవచ్చు, అప్పుడు యోగం కూడా కుదురుతూ ఉంటుంది. కాబట్టి మన సేవ తప్పకుండా మనం చెయ్యాలి. కానీ సేవ చేసేటప్పుడు కొన్ని విషయాలపైన మనం ధారణ చేయటం చాలా అవసరం. సేవలో మనం సఫలతని పొందాలి అంటే మొట్టమొదటి విషయం, మనం ఈ నాలుగు సబ్జెక్ట్స్లో సఫలతని పొందాలి అంటే మొట్టమొదటి విషయము అభిమానంతో ముక్తులుగా ఉండటం. ఒకవేళ మనం సేవ చేస్తూ ఉన్నాము, ముందుకు వెళ్తూ ఉన్నాము, పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు కావాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే మనం చేసిన సేవకి ఫలితం ఉండదు. కాబట్టి అభిమానం వచ్చినది అంటే అసఫలత పొందుతారు. అభిమానం రావటంతో కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. అభిమానం వలన ఇతరులకు అవగుణాలు చూస్తూ ఉంటాము, అన్నయ్యలు అక్కయ్యలకు బలహీనతలు చూస్తూ ఉంటాము. సేవలో మనం సఫలతని పొందాలి అంటే నిరహంకారిగా తయారు కావాలి. ఒకవేళ ధనం మీకు సేవ చేస్తున్నాము, నేను ఇంత సేవ చేశాను అంత సేవ చేశాను అని అభిమానం వచ్చిందనుకోండి, సెంటర్ కూడా నా వల్లనే నడుస్తుంది, అప్పుడేమవుతుంది? అభిమానం రావటం వలన మనం అన్నిటి నుండి దూరమైపోతూ ఉంటాం. అందుకనే సేవలో అభిమానం అనేది రాకుండా చూసుకోవాలి. మనం బాబాకి ధన్యవాదాలు చెప్పాలి, మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు, మనల్ని ఇంత బాగా ఉపయోగించుకుంటున్నారు అని బాబాకి మనం పదే పదే ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. మనం వెళ్ళకపోతే సెంటర్ నడవదు, మనం ఉంటేనే సెంటర్ నడుస్తుంది, మనం వెళ్ళిపోతే సెంటర్ నడవదు అనే అభిమానం రావద్దు. కాబట్టి సేవలో అభిమానం అనేది రాకూడదు. అందుకనే పాండవుల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, పాండవులు యుద్ధం అయిన తర్వాత 5 పాండవులు పర్వతంపైకి వెళ్ళారు, 5 పాటు ఒక కుక్క కూడా వచ్చినది అని అంటారు. వెళ్తూ వెళ్తుండగా ఏమైంది, అందరికంటే ముందు ఆ పర్వతానికి నియమం ఉన్నది, ఎవరు ఎక్కగలుగుతారు అంటే ఎవరైతే సత్యమైన వారు విశ్వాసంతో ఉంటారో వారే ఆ కొండ ఎక్కగలుగుతారు అని నియమం ఉన్నది. అందుకే మొదటి వెళ్ళగానే సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత ద్రౌపది, ఇలాగా అందరూ పడిపోతూ ఉంటారు. కేవలం యుధిష్ఠిరుడు కుక్కనే ఎక్కగలుగుతారు. అంటే ఇక్కడ విషయం కుక్క యొక్క విషయం కాదు, విశ్వాసం నమ్మకానికి గుర్తు. కాబట్టి యుధిష్ఠిరుడు సత్యత ఆధారంగా స్వర్గంలోకి వెళ్ళటానికి అవకాశం లభించినది, అంత సఫలతను పొందగలిగాడు. అర్జునుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు, ఆయనకి అభిమానం వచ్చింది, నేనే ఇంతమందిని చంపాను, నా కారణంగానే ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలు వేయటం వల్లనే అందరూ చనిపోయారు, నేనే మొత్తం యుద్ధం చేశాను అనే అభిమానం వచ్చింది, దీంతో పడిపోయాడు. కాబట్టి ఏ సేవ చేసినా మనకి అభిమానం అనేది రాకూడదు, అభిమానం వచ్చిందంటే ఫెయిల్ అయిపోతాము. చాలా మంది పిల్లలు చూడండి, ధన సేవ చేస్తారు, ఆ సేవ చేస్తారు, ఈ సేవ చేస్తారు, కానీ వాళ్ళకి అభిమానం వస్తుంది. అభిమానం రావటంతో ఏమవుతుంది, పెద్దవాళ్ళ యొక్క బలహీనతలను చూస్తూ ఉంటారు, సెంటర్లో ఉన్న అక్కయ్యల యొక్క బలహీనతలని పొరపాట్లని చూస్తూ రావటం ఆగిపోతారు. ఇక ఇతరులకి జ్ఞానం కూడా చెప్పలేకపోతూ ఉంటారు, సేవ కూడా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే అభిమానం రావద్దు, సేవలో సఫలతని పొందలేరు. సేవలో అభిమానం వస్తే సఫలతని పొందలేకపోతాము. కాబట్టి నాకు ఏ విషయంలో కూడా అభిమానం రాకుండా ఉండాలి అని చెక్ చేసుకుంటూ ఉండండి, అప్పుడే సేవలో సఫలతని పొందగలుగుతారు. ఇంకా అర్జునుడు పడిపోయాడు, భీముడు కూడా పడిపోయాడు. భీముడు ఎందుకు పడిపోయాడు, భీముడికి ఏ అభిమానం ఉన్నది, నాకు నేను చాలా బలవంతుణ్ణి, శక్తివంతమైన వాణ్ణి. ఇక్కడ కూడా చూడండి, పిల్లలు ధనం యొక్క సేవ కూడా చేస్తారు, కర్మణా సేవ కూడా బాగా చేసేటువంటి వారు ఉంటారు. నేను ఈ సేవ చేయకపోతే, ఈ కర్మణా సేవ చేయకపోతే ఇంకెవరు ఇలాంటి సేవ చెయ్యలేరు అని అభిమానం వస్తుంది. సహదేవుడు అంటే సహాయం చేసేవాడు, నేను ఇంత సహయోగం చేశాను, నేను కారు ఇచ్చాను, అక్కయ్యలతో పాటు తోడు వెళ్ళాను, పెద్ద పెద్ద విఐపీలు కలిశాను, ఇలాగ సహయోగం చేశాను అనే అభిమానం వచ్చిందనుకోండి, సహదేవుడిలాగా మనం కూడా పడిపోతాము. మనం మన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము, మనం ఎవరిని కించపరిచేది లేదు. మనం ఏ విషయంలో కూడా అభిమానం రాకూడదు, మన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి సేవలో అభిమానం అనేది రానివ్వకండి. నేను ఇంత సహయోగం చేస్తున్నాను, పరస్పరంలో గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయి, కారణం అభిమానం. అందుకనే పరస్పరంలో గొడవలు ఉంటూ ఉంటాయి, దీని వలన సేవ సఫలత పొందలేకపోతూ ఉంటారు. అందుకనే అర్థం చేసుకోండి, యోగంలో కూడా ఆ విషయాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. సేవల అభిమానం వచ్చిందనుకోండి, యోగంలో ఆ విషయాలు ఈ విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. బాబాతో యోగం కూడా కుదరదు. జ్ఞానం చింతన చేసే బదులు వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు. ఇది కూడా మాయ యొక్క ఒక రకమైన యుద్ధం. అందుకనే సేవలో ఎలాంటి అభిమానం, శారీరక బలవంతుణ్ణి అనే అభిమానం కూడా ఉండకూడదు. ఇక మూడో విషయం ఏమిటి అంటే, సేవాక్షేత్రంలో మనం సఫలతని పొందాలి అంటే మరొక విషయం ఏమిటి అంటే, జ్ఞానము జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా, ధారణయుక్తంగా ఉండాలి. అప్పుడే సేవలో సఫలతని పొందగలుగుతాము. సేవలో అసఫలతకి కారణము జ్ఞానయుక్తంగా ఉండటం లేదు. జ్ఞానాన్ని వింటున్నాం కానీ జీవితంలో ఆచరణ ఉండటం లేదు. అప్పుడు సేవలో అసఫలత అనేదే ఉంటుంది. జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా, ధారణాయుక్తంగా ఉండి సేవ చేయాలి. జ్ఞానయుక్తంగా ఉండి సేవ చేశాము, ధారణాయుక్తంగా ఉండి జీవితాన్ని గడిపితే స్వతహాగా యోగయుక్తంగా కూడా ఉంటాము. అప్పుడు మనలో దైవీ సంస్కారాలు వస్తూ ఉంటాయి. అంతర్ముఖత యొక్క గుణం మనలో వస్తుంది. ఎందుకంటే గుణాలు శక్తులు మనకి సంఘటనలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అప్పుడే సేవలో సఫలతని పొందుతాము. అందుకనే సేవలో జ్ఞానము యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే ఆచరణలో కూడా తీసుకురాగలుగుతాము. ఎవరైతే ఆచరణతో సేవ చేస్తూ ఉంటారో, చూడండి, జ్ఞానం వినటము వినిపించటం కూడా ఒక రకమైన గొప్ప సేవనే. మనం ఈ జ్ఞానాన్ని మనసులో రిపీట్ చేసుకొని ఇతరులకి వినిపిస్తూ ఉంటాము. ఇలాగా ఆ విషయాన్ని జీవితంలో ధారణ చేస్తూ ఉంటాము. ఇలా ధారణ ఆధారంతో ఇతరులకి వినిపించటం వలన అది బాణంలాగా తగులుతూ ఉంటుంది. కేవలం మీరు విని విషయాలు వినిపిస్తే బాణంలాగా తగలదు. విన్న విషయాల్ని జీవితంలో ఎప్పుడైతే ధారణ చేస్తారో అది బాణంలాగా తగులుతుంది. అందుకనే జ్ఞానయుక్తంగా, ధారణా స్వరూపులుగా సేవ చేసినట్లయితే ఫలితం ఉంటుంది. ఈరోజు సేవల అసఫలతకి మూల కారణం జ్ఞానయుక్తంగా, ధారణాయుక్తంగా ఉండటం లేదు, మరి యోగయుక్తంగా కూడా ఉండటం లేదు. కానీ ఎవరైతే జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా, ధారణాయుక్తంగా ఉంటారో వారు బ్రాహ్మణాత్మలతో దూరంగా ఉండరు. అన్ని రకాల సేవలు అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం లభించలా లభించకపోయినా జ్ఞానయుక్తంగా ఉండటం వలన, యోగయుక్తంగా, ధారణాయుక్తంగా ఉండటం వలన స్వయాన్ని అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారో వారు గౌరవానికి ఆశించరు. గౌరవం యొక్క ఆకలితో ఉండరు. నన్ను ముందుంచాలనే ఆకలి వారిలో ఉండదు. వారు లగన్లో మగనై సేవ చేస్తారు. ఎవరైతే ప్రేమతో లీనమై సేవ చేస్తారో ఆ సేవలో సఫలత అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి సేవతో అనేకులకు గుణాలను చూసే అవకాశం కూడా లభిస్తుంది. ఎందుకంటే మీరు సాధారణంగా ఉన్నా మీలో ఉన్న గుణాలు అందరికీ మీ సేవ చేసేటువంటి దానితో ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు సేవ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అందుకనే జ్ఞానము యోగం యొక్క బ్యాలెన్స్తో మనం సేవ చేస్తూ ఉండాలి. అప్పుడే సేవలో మనం చాలా సఫలతని పొందగలుగుతాము. మొదటి విషయం చెప్పాం కదా, సేవలో సఫలతని పొందాలి అంటే నిరహంకారిగా ఉండాలి. రెండో విషయం ఏమిటి అంటే, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా, ధారణా స్వరూపులుగై సేవ చేయాలి. మూడవది, మనం ఎంతైతే శ్రీమతం అనుసారంగా సేవ చేస్తామో అంత సఫలతని పొందుతాము. శ్రీమతం అనుసారంగా సేవ చేయలేదు, మన్మతము ఇతరులు చెప్పినటువంటి పరమతంతో సేవ చేస్తే సఫలత ఉండదు. పెద్దవారి ఆజ్ఞను అనుసారంగా చేయకపోయినా సఫలతని పొందలేరు. అందుకనే సేవలో సఫలతని పొందాలి అంటే పెద్దవాళ్ళ యొక్క ఆజ్ఞ అనుసారంగా, శ్రీమతం అనుసారంగా మనం సేవ చెయ్యాలి. చాలామంది చూడండి సేవ చేస్తూ ఉంటారు కానీ మన్మతంతో మరియు పెద్దవాళ్ళ ఆజ్ఞ లేకుండా వాళ్ళ మనసుకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. దానివల్ల సేవలో సఫలతను పొందలేరు. అందుకనే మన్మతంతో పరమతంతో మనం రక్షింపబడాలి. అప్పుడే సేవలో సఫలతను పొందగలుగుతాము. కాబట్టి ఎల్లప్పుడూ శ్రీమతమనుసారంగానే సేవ చెయ్యాలి. ఎంత శ్రీమతమనుసారంగా సేవ చేస్తారో అంత పెద్దవారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ పెద్దవారి ఆశీర్వాదాలే మన సేవలో సఫలతకి పునాది, ఆధారం లాంటిది. కాబట్టి ఏది చేసినా కానీ, ఏది చేయాల్సినా కానీ అది నిమిత్తమైన పెద్దవారి ఆజ్ఞానుసారంగా చెయ్యాలి. వాళ్ళు వద్దన్నా కానీ మనం ఆగిపోవాలి. ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు అంటే అందులో కూడా మనకి కళ్యాణం ఇమిడే ఉంటుంది. మనం అనుకోకూడదు వీళ్ళు మాకు ఛాన్స్ ఇవ్వటం లేదు, మమ్మల్ని వెనకనే ఉంచుతున్నారు అనేటువంటి ఆలోచనలు రానివ్వద్దు. మనకి ఛాన్స్ ఇవ్వటం లేదు అంటే అర్థము మనలో ఇంకా ఆ యోగ్యత రాలేదు అని అర్థం. ఎప్పుడైతే మనకి యోగ్యత అనేది వస్తుందో తప్పకుండా మనకి ఛాన్స్ అనేది స్వతహాగా లభిస్తుంది. మనం ఆ యోగ్యతను సంపాదించుకోవటానికి ప్రయత్నించాలి. అంతేగాని పెద్దవారితో మనం విరుద్ధం కాకూడదు. ఇలా ఎప్పుడైతే మనం పెద్దవారి చెప్పినట్టు నడుచుకుంటామో అప్పుడు మనకి సేవలో ఫలితం లభిస్తుంది. చూడండి, గాలిపటం ఉంటుంది, మనం ఎగరవేస్తూ ఉంటాము. గాలిపటం ఎగరాలి అనుకుంటుంది, అది దారం కట్టి ఉంటుంది. ఈ దారాన్ని వదిలేసుకుంది అనుకున్న ఆ గాలిపటం ఏమవుతుంది? పైకి వెళ్తూ మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దారం ఏమిటి అంటే పెద్దవారు. పెద్దవారు మనల్ని అన్ని విషయాలు పట్టుకుని ఉంటారు. మనం ఈ పెద్దవారికి దూరంగా అయిపోతాము అంటే పైకి వెళ్ళి మళ్ళా చివరికి కింద పడిపోతాం, చిక్కుకుంటాం, చెట్ల మధ్యలో చిక్కుకుంటారు. అందుకనే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా దోషిగా చెయ్యవద్దు. ఎందుకనంటే పెద్దవారిని బాబా నిమిత్తం చేశారు. బాబా ఎందుకు నిమిత్తంగా ఉంచారు? వాళ్ళు ఉన్న యోగ్యతను చూసే కదా నిమిత్తంగా ఉంచారు. కాబట్టి నిమిత్తంగా ఉన్నటువంటి వారి గురించి పరచింతన చేయటము అంటే బాబాని దూషించటం. మరి సద్గురు నిందించిన వారికి గతి ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఏది జరుగుతుందో ఇందులో మంచే ఉన్నది. కాబట్టి మనం ఏం చెయ్యాలి? శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉండాలి. ఎంత మన గాలిపటం పైకి ఎగరాలి అంటే అంత దారం కట్టి ఉండాలి. దారంతో పట్టుకొని ఎగరవేసేవాడు కూడా ఆ దారాన్ని ఎలా ఎగరవేయాలనేది కూడా రావాలి. అదే విధంగా మనం కూడా మనలో ఉన్న విశేషతలను బాబా సేవలో ఉపయోగించాలి. ఎందుకంటే అప్పుడప్పుడు సేవాక్షేత్రంలో ఏమవుతుంది, బాబా వాళ్ళని ముందుంచారు మమ్మల్ని ముందుంచలేదు అనే భావన పరచింతన వచ్చిందనుకోండి, మనం ముందుకు వెళ్ళలేకపోతాం. అంటే మన యొక్క దృష్టికోణం నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి మన భావన పాడైపోయింది, దృష్టికోణం పాడైనది అంటే మనం అందరితో దూరం అయిపోతాం. మనం ఎంత దూరం అయిపోతాము అంటే ఇక మనం ఉన్నతికి బదులు పతనమవుతూ ఉంటాం. ఇది ఎంత గొప్ప దైవీ పరివారం ఉన్నది. కాబట్టి మన యొక్క దృష్టికోణాన్ని పాడు చేసుకోవద్దు, భావనని నెగిటివ్గా ఉంచుకోవద్దు. ఇది సహజ జ్ఞాన మార్గం, యోగ మార్గం ఉన్నది. ఇదేమి కఠినమైనది కాదు. అంత సహజంగా మనం ఈ బ్రాహ్మణ పరివారంలో ఉంటూ సేవ చేయటం వలన ఎన్నో ప్రాప్తులు మరియు లాభాలు మనకి లభిస్తూ ఉంటాయి. ఈ సేవాక్షేత్రంలో మనకి మనమే ఎముక ఎముక స్వయానికి స్వయం ఆఫర్ చేసి సేవ చెయ్యాలి. చూడండి, అమృత వేళలు ఎగవలేదు, కరమణ సేవ చెయ్యలేదు, మురళి వినలేదు, పెద్దవారి ఆజ్ఞను వినలేదు, నిమిత్తమైన వారితో విరుద్ధంగా ఉన్నారనుకోండి, మీ జీవితానికి మీరే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకున్నవారవుతారు. కాబట్టి ఎంత మనం శ్రీమతం అనుసారంగా నడుస్తామో అంత మనకి మంచే జరుగుతూ ఉంటుంది. సేవలో కూడా సఫలతని పొందగలుగుతాం. కాబట్టి సేవలో సఫలతని పొందాలి అంటే ఈశ్వరీయ నియమాలు మర్యాదల పైన మనం తప్పకుండా నడవాలి. ఎంత నడుస్తామో, ఎంత పెద్దవారి ఆజ్ఞానుసారంగా నడుస్తామో అంత సేవలో సఫలతని పొందుతాము. అచ్చ ఓం శాంతి.